నేనిప్పుడు చెప్పవలసినటువంటి విషయం, మొత్తం ప్రపంచాన్ని పూర్తిగా మార్చివేసేటటువంటి సాధన అది. మీరు చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. మీరు వింటున్నారు ఇప్పుడు, కానీ మీరు అర్థం చేసుకోవటం లేదు. చేత చాలా జాగ్రత్తగా ఎప్పుడు వినటువంటి మాట కనుక అంత స్పష్టంగా అర్థం కూడా కాదు. తప్పు ఒక విధంగా నాలాంటి వాళ్ళు మీకు ఎప్పుడూ కూడా మీ సిలబస్ గురించి నేను ఎప్పుడు చెప్పలేదు. ఎంఎస్సీ చదువుతారు అంటే ఆర్ట్స్ చదవడు కదా, ఏం చదువుతాడు వాడు? సైన్స్ చదువుతాడు కదా. ఎంకామ్ చదివితే ఏం చదువుతాడు? కామర్స్. కానీ అతి ముఖ్యమైనటువంటి దీంట్లో చాలా స్పష్టంగా మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, భారతీయ సంస్కృతి మొత్తం మానవ జాతికి అందజేసినటువంటి జీవిత విధానాన్ని అసలు పూర్తిగా మర్చిపోయాం మనం. జీవించటం అనేది మర్చిపోయాం మనం. అంతవరకు మనం జీవించటానికి పరిస్థితుల్లో ఉన్నాము అంటే అసలు జీవనం గురించి ఏమీ తెలియదు. డాక్టర్లకి తెలియదు. డాక్టర్లకి ఎందుకు జీవించి ఉంటారు అనేది తెలియదు. అమెరికాలో, న్యూజిలాండ్లో నోబెల్ ప్రైజ్ తిన్నటువంటి వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు నేను ఇంటరాక్షన్ అవుతూ ఉండేది వాళ్ళకి. వాళ్ళు ఎప్పుడో ఒక మాట చెప్తారు, వారు భారతీయ సంస్కృతి చాలా విషయాలు చెప్పేది కానీ మాకు అర్థం కావటం లేదు. పోనీ భారతీయుల దగ్గరికి వచ్చి నేర్చుకుందాము అంటే ఎవరు చెప్పటం లేదు. జీవితం అనేది పూర్తిగా మర్చిపోయాం మనం. మళ్ళీ అదే మాట కావాలని తిప్పి తిప్పి చెప్తున్నాను, అది ఇప్పుడు లేస్తుంది. ఇవాళ మొత్తం ప్రపంచానికి దీన్ని చెప్పటానికి మనం తయారవుతున్నాం. సాధారణంగా భారతీయ సంస్కృతి ప్రతి వ్యక్తికి రెండు విషయాలు ఎప్పుడూ అందజేయటానికి రెడీగా ఉన్నారు. అష్ట సిద్ధులు, నవనిధులు. వాటి గురించి మనకు పూర్తిగా తెలియదు. విన్నారేమో పేర్లు కొంతమంది, అష్టసిద్ధులు అని, నవనిధులు అని. కానీ అసలు అవి ఏమిటి, ఎందుకు అవంతా ఉండాలి అన్నది మర్చిపోయాం మనం. నేర్చుకుంటే చాలా ఈజీగా తెలుసుకోవచ్చు. ఇప్పుడు ఎవడైనా ఏమీ చదవించినటువంటి వాడు హార్ట్ ఆపరేషన్ చేయాలి అనుకుంటే 5-6 ఏళ్ళు నేర్చుకుంటే హార్ట్ ఆపరేషన్ చేయగలడు. అది ఒప్పుకుంటారు కదా మీరు. చచ్చిపోయిన వాడిని హార్ట్ ఆపరేషన్ చేయాలి అనుకుంటే వాడు చేయవలసింది ఏముంది? 5-6 ఏళ్ళు చదువుకోవాలి, పద్ధతిగా చదువుకోవాలి, ప్రాక్టికల్గా చేసుకోవాలి. చేసుకుంటే వాడు ఎవరినైనా హార్ట్ చేయగలడు, అవునా కాదా? కానీ జీవించటం అనేది పూర్తిగా మర్చిపోయామని చెప్తూ ఉంటారు డాక్టర్. నేను మళ్ళీ మళ్ళీ ఒకే విషయం ఎందుకు చెప్తున్నాను అంటే, చాలా చోట్ల అది నేను చెప్పినా చెప్తున్నటువంటి పాయింట్ మీరు పట్టుకోవటం లేదు. జీవించటం మర్చిపోయాం మనం, జీవించటం మర్చిపోయాం. గయాన్ త్రాయతి ఇది గాయత్రి. 24 అక్షరాలతో చేసేటటువంటి గాయత్రి మంత్రం ఒక ఫార్ములా. ఫార్ములాలో ఏం లేదు, జీవించటంలో ఉంటుంది. E=mc² అని చదివితే ఏం లాభం మీకు? కానీ E=mc² చేస్తే ఐటమ్ బాంబ్ తయారు చేసుకుంటున్నారు. వెబ్లో 2000 రూపాయలు కనుక మీరు ఉపయోగించుకుంటే ఎవడైనా ఆటమ్ బాంబ్ తయారు చేసుకోవచ్చు, ఎవడైనా. అందులో ఫార్ములా ఉంది, ఏ వస్త్రాలు ఉపయోగించుకుందో ఉంది, దాన్ని ఉపయోగించుకుంటే వేసేసుకోవచ్చు మీరు. కానీ మనకి అసలు ఈ ప్రశ్న అంటూ ఉన్నది మనం జీవించాము అన్నది గుర్తు రావటం లేదు. అందుకని ఎన్నిసార్లు చెప్తున్నాను, ఎంత చెప్పినా మళ్ళా మీకు నేను అడిగిన ప్రశ్న అర్థం కావటం లేదు. జీవించటం వస్తా మనకి, మనం జీవించి ఉన్నామా తెలియదు. డాక్టర్లకి తెలియదు. డాక్టర్లు కూడా ఎవడైనా జీవించి ఉంటే మీ తపనన్నీ చేయగలరు, అన్ని ఆపరేషన్స్ చేయగలరు, బ్రెయిన్ తీసేయగలరు, హార్ట్ తీసేయగలరు, కిడ్నీస్ తీసేయొచ్చు. తీసేయటం అంటే మళ్ళీ తిరిగి అందులో కరెక్ట్ వాటిలో పెద్దగలరు, అది తీసేయటం కాదు. కానీ జీవించటం ఇది వాళ్ళ చేతిలో లేదు, అది భారతీయ సంస్కృతిలో ఉంది. అదే మర్చిపోయాం మనం. ఓం అనేటటువంటి ఆ ఒక్క మాట పతంజలి యోగంలో చెప్తాడు. అసలు మీకు ఓంకారం అర్థమవుతే అంతా అర్థమైపోతుంది, జీవించటం అనేది మీకు అర్థమైపోతుంది. ఓం అంటూ ఉంటాం మనం, కానీ ఆ ఓం అని ఎందుకంటున్నారు మీరు? ఎంఎస్సీ చదువుతూ ఉంటే సైన్స్ చదువుతారని తెలుసు కదా, చదివిన వాడికి కూడా చదువుకోవచ్చు వాడు, కానీ వాడు ఎంఎస్సీ చదివాడు అంటే మీకు తెలుసు సైన్స్ చదివాడని, మీకు తెలియకపోవచ్చు ఏం చదివాడు, కానీ ఏం చదువుతున్నాడో తెలుసు మీకు. ఎంఏ చదివాడు మీకు తెలుసు ఏం చదివాడు, బిఏ చదివాడు అంటే ఖచ్చితంగా మీకు తెలుసు ఎంఏ కంటే తక్కువ అని. చదివేవా మనం అది? చాలామంది అది చదివిపోవచ్చు, కానీ వాడు ఎక్కువగా ఉన్నాడా తక్కువగా ఉన్నాడా, ఏం జీవిస్తున్నాడు, ఎక్కడున్నాడు, ఏ స్థితిలో ఉన్నాడు అన్నది అర్థమవుతుంది కదా. మరి ఓం అని మనం అంటున్నప్పుడు ఏమర్థం చేసుకుందాం మనం? అందులో మూడు చేతనత్వాలు ఉన్నాయి. మళ్ళా ఇక్కడ ప్రాబ్లం వస్తుంది. ఈ మాట అంటే చేతనత్వం అంటే దేవుడికి తెలీదు, నేను చెప్పలేను, మీకు తెలుసో లేదో నాకు తెలీదు, కానీ చేతనత్వం ఉంది. చేతనత్వం అంటే ఎక్స్ప్లెయిన్ చేయటం చాలా కష్టం, కానీ చేతనత్వం అంటే దేనివల్ల అవుతే నువ్వు అన్నీ తెలుసుకోగలుగుతున్నావు అంతే కదా. నీ జీవితంలో చేతనత్వం ఉంది కదా, అది ఉంటే నువ్వు అన్నీ చెప్పగలుగుతున్నావు, నీ భావాలు అన్నీ చెప్తూ ఉంటావు. చేతనత్వం లేకపోతే ఆ చేతనత్వం గురించి చెప్తున్నాను నేను. అది మూడు లెవెల్స్లో ఉన్నది అన్న సంగతి మనం మర్చిపోయాం. జాగృత, స్వప్న, సుషుప్తి, ఈ మూడు ఉన్నాయి అందరికీ, అందరికీ ఉన్నాయి ఇవి. డౌట్ ఎవరికైనా? మీరు మెలకువగా ఉంటారా? నాకు డౌట్ఫుల్ ఇప్పుడు మీరు ఇప్పుడు మనసు ఎక్కడ ఉందో, కానీ మెలకువ స్థితి ఉన్నది. నిద్రపోయేటప్పుడు స్వప్నం వస్తుంది, స్వప్నాలు విన్నారు మీరు, ఎందుకు చూస్తున్నారు స్వప్నాలు? అసలు ఆ ప్రశ్నే రాదు మీకు. కానీ మీకు తెలుసా భారతీయ సంస్కృతిలో ఏ రాజ్యంలో అయితే స్వప్నం గురించి చెప్పేవాళ్ళు లేకపోతే అసలు ఆ రాజ్యాన్ని వదిలేయమన్నారు. ఎంత ఇంపార్టెంట్ అర్థమైంది కదా, అసలు డ్రీమ్ అంటే ఏంటో తెలియదు మనకి అసలు. కానీ అనేక మంది అవతారాలు, గొప్ప గొప్ప జీవితాలు అవి వస్తూ ఉంటే మీకు తెలుసు ఒక సిరీస్ ఆఫ్ స్వప్నాలు జరుగుతూ ఉంటాయి. అది మనం చదివితే స్వప్నం అంటే అర్థమైందని నేను చెప్తున్నది, అది రాదు కానీ నేర్చుకోవాలి. కానీ అది ఒక్కటే సరిపోదు, మనకి నిద్రపోవటం కూడా రాదు, మనకి నిద్రపోవటం అసలు రాదు. అదృష్టం అంటే మీరు పడుకోగలిగితే ఓకే, ఒకవేళ పరిస్థితిగా నిద్ర లేకపోతే ఏం చేస్తారు? ఇంకా ఏం వేసుకుంటారా? వేసుకుంటారు. కానీ అసలు నిద్ర ఏమిటి? ఇది జాగ్రత్తగా మనం జీవించటానికి ఇవాళ వస్తున్నటువంటి మంత్రం, 24 అక్షరాల మంత్రం ఉంది ఇప్పుడు బయటకు వస్తుంది, అది మీరు అర్థం చేయాలి. ఉత్తరం చెప్తే లాభం లేదు, మీరు దాన్ని ఉపయోగించుకోవాలి. మళ్ళీ మళ్ళీ చెప్తాను, ఇది మీరు చాలా సార్లు అర్థం చేసుకుని అందరితో మాట్లాడుకుంటూ ఉంటే చాలు. జాగ్రత్త అవస్థ ఉన్నది, మెలకుగా ఉన్నాం. రెండోది ఏం చెప్పాను? స్వప్న స్థితి. దాని తర్వాత ఏముంది? సుషుప్తి. ఈ మూడు కలిపి ఉండేది సమాధి స్థితి. ఈ మూడు కలిపి ఒకేసారి ఉంటాయి. అంటే మనం మెలకుగా ఉంటే కలలు చూడలేవు, కలలు చూస్తే తెలీదు, నిద్రలో ఉంటే అసలు ఏమీ లేదు, గ్యాప్. ఈ మూడింటిని ఉపయోగించుకునేటటువంటి ఆధారమైనటువంటి ఫార్ములా ఆ ఊ మా ఓం. అంచేత ఓం అంటాం కాదు, మీరు ఊం అంటున్నప్పుడు ఇది గుర్తుంచుకోండి, ఇది చదువుతున్నాం మేము. మేము ఇది చేసుకోవటానికి ప్రయత్నం చేస్తున్నాము. దేని గురించి? జాగ్రత్త అవస్థలో మీరు ఎలా ఉంటారా? స్వప్నంలో ఎలా ఉంటారా? నిద్రలో ఎలా ఉంటారా? ఈ మూడు అర్థమే కదా. కానీ ఈ మూడింటిని చూసేటటువంటి ఒక స్థితి ఉంది, దాన్ని సమాధి స్థితి అంటాం. దానిని ఇక్కడ జరిగేటటువంటి ఈ స్తంభం అంటమే, విజయస్తంభం అంటమే మంచిదేమో, మీరు పేరు ఏమైనా పెట్టండి దాన్ని. దాంట్లో చాలా ముఖ్యమైనటువంటిది ఏంటి అంటే నవనాథుల గురించి మర్చిపోయాం మనం పూర్తిగా. ఇక్కడే నాకు తెలిసి మొట్టమొదట ఆ నవనాథుల పేర్లు కాస్త ప్రపంచంలోకి వస్తుంది. నవనాథులు అనే పేరు విన్నారా మీరు? నవనాథుల పేరు ఇప్పుడు మీరు అందరూ ఉన్నారు కదా ఇక్కడ, మీరు కాస్త ఊవా అన్నారా బాబు? నేనేం చెప్పుకుంటూ పోవాలా? మీరేదైనా వింటారా? దేని గురించి అడిగారా? నవనాథుల గురించి. ఆ నవనాథులు మహాభాగవతంలో ఏకాదశి స్కందంలో ఉంది శుద్ధి సాయి. దానిని స్పెసిఫిక్గా కొంతమందిని చదువుకోమని చెప్పాడు. అందులో నవనాథుల గురించే ఉన్నది. ఇప్పుడు ఏ నవనాథుల గురించి మనం ఇప్పుడు మాట్లాడుతున్నామో దాని గురించి ఉన్నది. ఇంతకీ నవనాథులతో మీకు లాభం ఏంటి అంటే నవనిధులు మీకు వస్తాయి. కానీ మీకు మన ఈ కలియుగంలో ఉన్నటువంటి బుర్ర ఎంత గందరగోళం అయిపోయింది అంటే, ధ్యానం వల్ల నిధి వస్తుంది తప్ప నిధి దానంతది రాదు. డాక్టర్కి డబ్బు రావాలంటే ముందు ఏం కావాలి వాడికి? ఆ జ్ఞానం ఉంటే కదా డబ్బులు ఏమైనా వచ్చేది వాడికి. చెప్పినంత ఉదాహరణ ఉంది. అంచేత ఈ నవనీధులు ఏం చెప్పారు అని చెప్తూ ఉంటే చాలా మంది నిద్రపోతున్నారు. మీరు నాకు బాధ అక్కడేస్తుంది. ప్రపంచాన్ని లేచివేసేటటువంటి నవనీధుల్ని ఇక్కడ చెప్పటానికి చెప్తూ ఉంటే అసలు మీకు ఒక గుగరపాటు. కానీ మేము ఇంత గొప్ప పని వింటున్నామా? అలాంటి భారతీయ సంస్కృతి నాశనమైంది. తెలియదు దీని గురించి నవనీధులు. కానీ అంటే నవనీధుల్ని పట్టుకోవాలి. మీరు ఏకాదశి స్కందంలో ఇది చెప్పబడి ఉన్నది. దాన్ని ఇక్కడ చాలా స్పష్టంగా దీన్ని తయారు చేశారు. మీరు కనుక అందులో ఉన్నటువంటి ఒక్కొక్క మూర్తిని మీరు చూస్తే, ఒక్కొక్క లెవెల్లో రాసి ఉన్నటువంటి దాన్ని స్పష్టంగా చూస్తే నవనిధులు స్పష్టంగా మీకు అర్థమైపోతుంది. కానీ దీనన్నిటికీ ఆధారమైనటువంటి కారణం ఏంటి అంటే సాయి. సాయి గురించి చాలా మందికి అర్థం కాదు. నవనాథుల్లో ఎక్స్పర్ట్ అయినా ఆ మాట అనొచ్చు అనకూడదో నాకు తెలీదు. కానీ మనకి అర్థం అవటానికి అది అర్థం అవుతే చాలా మంచిది. అందుకని చెప్తున్నా ఆయన దానికంటే చాలా చాలా లెవెల్లో ఉన్నటువంటి వ్యక్తిని సింపుల్గా నవనిధుల గురించి చెప్పాడు అంటే తప్పు. కానీ మనకి అదే అర్థం అవటం. ఇంకా మిగతాది సాయి గురించి ఏం చెప్తున్నాం? ఇక్కడ చాలా చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. మహాభారత యుద్ధము మూడు లెవెల్స్లో జరిగింది. 18 రోజుల్లో జరిగేటటువంటి మహాభారతం చివరిలో జరిగింది. అర్జునుడు వాళ్ళు అందరూ కలిసి చేసుకున్నది. దాని తర్వాత రెండు మహాభారతాలు జరిగాయి. ఎప్పుడైనా మీరు విన్నారా దాని గురించి? సరే తెలుసా? రెండు మహాభారతాలు జరిగాయి మహాభారతం తర్వాత. ఫస్ట్ వరల్డ్ వార్, సెకండ్ వరల్డ్ వార్. ఏమైంది? అయిపోయిందిరా. మీకు ఎప్పుడైనా బాధ వేసిందా? అసలు ఎందుకయ్యా అది జరిగింది? ప్రపంచ మహాయుద్ధము అని చెప్తే అది దేనికి సంబంధించి జరిగింది? ప్రపంచానికి జరిగింది. ఏమైనా జరిగింది తెలుసా మనకి? కానీ మూడు జాగ్రత్తగా మీరు కనుక అర్థం చేసుకోగలిగితే, జాగ్రత్త, మొదటి మహాభారతం, ఫస్ట్ వరల్డ్ వార్, సెకండ్ వరల్డ్ వార్, కలస్థితి, నిద్ర స్థితులు కనుక అర్థమవుతే, ఇప్పుడు మీరు ఇక్కడ నేర్చుకుంటున్నది ఈ మూడింటిని కలిపి చేసేటటువంటి సమాధి స్థితి. ఇప్పుడు వింటున్నటువంటి మీరు కాస్త స్పష్టంగా కనుక దీన్ని అర్థం చేసుకోగలిగితే 9 రోజుల్లో సమాధి స్థితికి వెళ్ళిపోతారు. ఓపెన్గా చెప్తున్నాను, సైంటిస్టే చెప్తున్నాను, నోబెల్ ప్రైజ్ సైంటిస్ట్ ఆధారంగా నేను చెప్తున్నాను. ఇది అదే అంత కష్టమైనది కాదు. ఏమయ్యా మీకు నిద్రపోవడానికి ఏమైనా కష్టమైనా? రోజు పడుకుంటున్నారు కదా, కళలు తెలుసు కదా మీకు, ఉపయోగించుకోవటం నేర్చుకోండి అంతే, మీకు వచ్చు ఆల్రెడీ అది. అదేవిధంగా సమాధి కూడా నేర్చుకుంటే వస్తుంది. అది నేర్చుకోవటానికి ఈ సీడి ఎమ్మతీయమ్మ, దానికి ఇదంతా చెప్తాను, కాస్త జాగ్రత్తగా దాన్ని అర్థం చేసుకోండి. Thank you.